Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం డిసెంబర్ 6, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మీకు గుర్తుందా, మనము కొన్ని నెలల క్రితము మాయాబజార్ అనే ఒక క్లాసిక్ మూవీ 60 ఏళ్ళైన సందర్భంగా, అంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మూవీ అది, దాని గురించి మనము ఆల్మోస్ట్ 2 రోజులు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. 2 రోజులు 3 రోజులు నాకు పర్సనల్లీ నచ్చిన ఎపిసోడ్స్లో అది టాప్లో ఉంటుంది. మాయాబజార్ విశేషాలు, బిహైండ్ ద సీన్స్, మేకింగ్, తర్వాత అసలు వాళ్ళ ఒక్కొక్క 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకున్న విధానం, అదంతా నన్ను ఎంత రీసెర్చ్ చేసి, ఎంత ఎన్ని ఆర్టికల్స్ చదివి దాని గురించి మళ్ళీ మీకు చెప్పడం అనేది నిజంగా నాకు తెలిసినంత మటుకు దట్ ఈస్ ద బెస్ట్ షో ఐ హ్యావ్ ఎవర్ డన్ అని అనిపిస్తూ ఉంటుంది. అది మీరు చెప్పాలనుకోండి. అయితే అసలు ఈ ఇయర్నే 60 ఇయర్స్ ఆఫ్ మాయాబజార్ టైప్లో దాన్ని కొంచెం బాగా, అంటే 2017 కాబట్టి ఇంకా అయిపో వస్తుంది. సో 1957లో రిలీజ్ అయిన ఈ ఇండియన్ క్లాసిక్ మూవీ మాయాబజార్ 60 ఏళ్ళు అయిన సందర్భంగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఆ మూవీకి ట్రిబ్యూట్ పే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టాన్ని, ఆ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమని, ఆ ప్యాషన్ని అలా ప్రతి ఒక్కళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అపోలో ఫౌండేషన్స్ వాళ్ళు జూబ్లీ హిల్స్లో మొన్న డిసెంబర్ 3వ తారీఖున సాయంత్రం 5 నుంచి 10 వరకు ఈ 60 ఏళ్ల మాయాబజార్ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్గా ఒక గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేశారు. ఎలాగా అంటే ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ ఫిలిం ఫ్రెటీలో ఉన్నటువంటి మహామహులందరినీ కూడాను వాళ్ళు పిలిచారు. సో వీళ్ళ ఈ ఈవెంట్ని హోస్ట్ చేసింది అపోలో ఫౌండేషన్స్. వాళ్ళ జూబ్లీ హిల్స్ మన అపోలో థియేటర్ అని ఒకటి ఉంది అపోలో హెల్త్ సిటీలో. సో అక్కడ ఈ మూవీ స్క్రీనింగ్ చేశారు. అంటే ఫస్ట్ ఒక చిన్న ఇష్టాగోష్ఠి లాంటిది, ఆ తర్వాత 6:30 నుంచి సినిమా స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ సెలబ్రేషన్స్ అనే ఈ గెట్ టుగెదర్కి మెయిన్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఓపెనే. ఎవరు ఏమో వీళ్ళు రావాలి, వీళ్ళు వెళ్ళకూడదు అన్నట్టుగా ఏం లేదు. గుడ్ థింగ్ అదే ఈ ఇన్విటేషన్లో. ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ అవ్వచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఒక ఇంపార్టెంట్ డిస్కషన్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆ మూవీకి సంబంధించి. ఆ తర్వాత నెమ్మది ఒక్కొక్క టాపిక్లో అన్నీ, అంటే డైరెక్షను, స్క్రీన్ ప్లే, లిరిక్స్, డైలాగ్స్, మిగతా ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన వాళ్ళందరి గురించి డిస్కస్ చేసుకుని, అంటే ఇష్టాగోష్ఠి ఎవరికి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ లిరిక్స్ అనుకోండి సిరివెన్నెల గారు మాట్లాడవచ్చు అలాగా, అంటే ఆయన వేరే వాటి గురించి మాట్లాడకూడదని కాదు, ఏదైతే వాళ్ళకి తెలిసిన భావాలు ఉంటాయో వాటన్నిటిని పంచుకునే ఒక వేదికలాగా దాన్ని క్రియేట్ చేసి ఫిలిం ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారి అబ్బాయి, తర్వాత వెంకటరామరెడ్డి గారు వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడాను వెళ్ళారు. అయితే ఒక సర్వేని కండక్ట్ చేశారు సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళ తరఫున. 100 ఏళ్ల ఇండియన్ సినిమాలో మాయాబజార్ని మీరు ఎలా రేట్ చేస్తారు అని చెప్పి, అండ్ 100 ఏళ్ల సినిమా చరిత్రలో అన్నిట్లోకి మాయాబజారే టాప్ మోస్ట్ అని చెప్పి తేల్చారు. అంటే దానికి ఎంత ఒక మంచి వెయిటేజ్ ఇచ్చారో చూడండి. అసలు ఇంకా అసలు అది సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు కాదు కదా, ఎవరు వచ్చినా సరే దీంట్లో అసలు ఇంకా సెకండ్ థాటే లేదు. ఎంతోమంది ప్రామినెంట్ ఫిల్మ్ పర్సనాలిటీస్ అంటే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తనికెళ్ళ భరణి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శోభానాయుడు గారు, మాధవపతి సురేష్ గారు, ఇంకా చాలా చాలామంది ఈ ఈవెంట్కి వచ్చారు. మొత్తం ఈవెంట్ అంతా కూడాను అపోలో ఫౌండేషన్ థియేటర్ అండ్ మూవీ వాల్యూమ్ అనేవాళ్ళు ఈ ఈవెంట్ని హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్ వాళ్ళ గార్డెన్ కెఫ్ ఆర్గానిక్ అని ఒకటి ఉన్నది, అంటే వీళ్ళది మన అపోలో వాళ్ళదే సిస్టర్ కన్సర్న్ అది. సో దాంట్లో చేసినటువంటి టీలు, కాఫీలు, స్నాక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం అంతా ఆర్గానిక్ ఫుడ్స్ తోటే చేస్తారట. అది ఆ స్నాక్స్ అవి కూడా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఈ 60 ఏళ్ల మాయాబజార్ ఏదైతే ఒక నాస్టాలజిక్ ఈవెంట్ ఉందో ఈ ఈవెంట్కి ఇది సూట్ అవుతుందని చెప్పి సాంప్రదాయమైన స్నాక్స్ అవి కూడా చేశారు. ఉపాసన, ఆ తర్వాత నారా బ్రాహ్మణి వీళ్ళిద్దరూ కూడాను అక్కడ గార్డెన్ కేఫ్ ఆర్గానిక్లో చూసుకోవడానికి అని వాళ్ళు అక్కడ ఉంటారట. అంటే సాధారణంగా కళతో పాటు ఒక మంచి ఫుడ్ ఉంటే గనక అది ఇంకొంచెం బాగా, అంటే ఆ కళని మనం ఇంకొంచెం ఎక్కువ ఆస్వాదించగలము అని చెప్తూ ఉంటారు. సో ఇలా రెండు ఒక చోటే ఉంటే అది నిజంగా పర్ఫెక్ట్ పారడైజ్ అనిపించుకుంటుంది కదా. సో అలాంటి ఒక వేదిక ఏర్పాటు చేసి వీళ్ళు చక్కగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం నిజంగా చెప్పాలంటే అక్కడ నిజంగా కొత్త కొత్త విషయాలు ఇంకేమైనా తెలుస్తాయి. ఎందుకంటే ఫిల్మ్ ఫ్రెటర్నిటీ వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో సింగీత శ్రీనివాసరావు గారు రావచ్చు, ఆయన అప్పటికి అక్కడ దాంట్లో ఆ మూవీకి ఆయన అసిస్టెంట్గా పనిచేశారు కాబట్టి దాంట్లో ఆయన అనుభవాలను నేను పంచుకోవచ్చు. అలాగే ఇంకా చాలామంది అంటే ఆల్మోస్ట్ పనిచేసిన వాళ్ళలో ఎక్కువ మంది లేరనుకోండి, బట్ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే కాస్త చెప్పగలరు ఫీడ్బ్యాక్ అనుకుంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మేకింగ్ ఎలా ఉండింది, ఏంటి, ఎవరి ఇన్పుట్స్ వీళ్ళు తీసుకున్నారు, ఇంకా ఎక్కువగా దాన్ని బెటర్ ఎలా చేశారు. ఒక్కొక్క దానికి ఇప్పుడంటే ఇలా ఏదో షార్ట్ స్క్రీన్ ప్లే తోటి సింగిల్ లైన్ స్టోరీ తోటి వెళ్తున్నారు, కానీ అప్పట్లో ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్కే బోర్డంత టైం పట్టేది. అసలు అది పక్కగా అయిపోతే షూటింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 డేస్ 15 డేస్ అన్నట్టు ఉండేది. సో అలా వాళ్ళు అంత పకడ్బందీగా చేసుకుని అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి తీసుకున్న డేట్స్కి కొంచెం అటు ఇటు అయినా కూడా అసలు వాళ్ళకి అసలు ఆ ఛాన్సే లేదు, అలా అవ్వదు. ఒక డేట్ తీసుకుంటే ఆ డేట్కి అది అయిపోతుంది అంతే. సో అలాంటి మాయాబజార్ గురించి అంత చక్కగా మొన్న మాట్లాడుకున్నారు. నిజంగా ఇది ఒక సూపర్ ఈవెంట్ అనిపించింది నాకైతే. సరే, ప్రస్తుతానికి మరో చిన్న విరామం తీసుకుని ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
భారతీయ చలన చిత్రాల చరిత్రలో మాయాబజార్ అనే పేరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 1925లో మాయాబజార్ పేరిట వెలువడిన నిశ్శబ్ద చిత్రంతో మొదలైన మాయాబజార్ చిత్రాల పరంపర 1984 దాకా కొనసాగింది. 1932లో మాయాబజార్ ఉర్ఫ్ సురేఖా హరణ్ పేర వెలువడిన టాకీతో మాయాబజార్ చరిత్ర మొదలైనట్టు కనిపిస్తుంది. 1935లో తెలుగులో పివి దాసు నేతృత్వంలో మాయాబజార్ అను శశిరేఖ పరిణయం వెలువడింది. ఆ చిత్రంలో శశిరేఖ పాత్రను శాంతకుమారి ధరించారు. 1935 నుంచి 1984 దాకా మాయాబజార్ కథతో హిందీ, తెలుగు భాషల్లోనే కాక తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ మొత్తం మీద 10 చిత్రాలు వెలువడ్డాయి. సురభి నాటక సంస్థ వారు నేటికీ మాయాబజార్ పేరిట నాటకం ప్రదర్శిస్తూనే ఉన్నారు. 1957లో విజయ సంస్థ వారు విడుదల చేసిన మాయాబజార్ తెలుగు చిత్రం దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకుంది. అన్ని వయసుల వారిని నేటికీ ఆకర్షించే ఆ చిత్రం భారతీయ పౌరాణిక చిత్రాలలో ప్రత్యేక స్థానం గడించింది. సొగసైన కథాకల్పనతో పాటు సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం ఇలా ఆ చిత్ర విజయానికి ఎన్నో హంగులు కలిసి వచ్చాయి. కెవి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మాయాబజార్ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, పాటలు గొప్ప ఆకర్షణలు. మాయాబజార్ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించడానికి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి మొదట సాలూరి రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. 4 పాటలకు వరుసలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల రాజేశ్వరరావు మాయాబజార్ నుంచి విరమించారు. రాజేశ్వరరావు స్వరపరిచిన ఆ 4 పాటలు నీవే నా నన్ను తలచిన్నది, లాహిరి లాహిరి లాహిరిలో చూపులు కలిసిన శుభవేళ, నీకోసమే నే జీవించున్నది. రాజేశ్వరరావు చేసిన వరుసలకు వాద్య విన్యాసం మేళవించడము, పాటల రికార్డింగ్ ఘంటసాల చేశారు. చిత్రంలోని తక్కిన పాటలు పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు.
నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా
నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే
కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు, నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా
కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున్న మల్లెలు పూయించి, కనులను మనసును చిన్నది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే
హాయ్. నేను మీ మణి శర్మ, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి ఇప్పుడు నేను చెప్పబోయేది, ఫ్యూచర్లో ఎవరైనా సరే కొంచెం మంచి ఆస్పైరింగ్ సైంటిస్ట్లో లేకపోతే రోబోటిక్స్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మొన్న ఈ మీట్ జరిగింది కదా, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్, జీఈఎస్. ఇది గ్రాండ్ సక్సెస్, అసలు ఆ విషయంలో ఇంకా ఢోకానే లేదు. ప్రపంచమంతా కూడా దీని గురించే మాట్లాడుకున్నది. ఈవెన్ సమ్మిట్ అయిపోయి ఇన్నాళ్ళు అయిపోయినా కూడా ఇంకా కూడా మనం దాని గురించి అప్పుడో ఇప్పుడో ఇంకా కొత్త విషయాలు తెలుసుకుని మాట్లాడుకుంటున్నామంటే అది ఎంత సక్సెసో మనకి అర్థమవుతుంది. అయితే ఈ సక్సెస్లో భాగం పంచుకోవడానికి ఎస్పెషల్లీ ఏదైతే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు అవి ఇవి ఉన్నాయి కదా, ఈ ఆంటర్ప్రినర్షిప్కి సంబంధించినవి కానీ ఏవైనా సరే, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన వాళ్ళ అందరి దృష్టిని ఆకర్షించినటువంటి మిత్ర ఇంకో ఎత్తు. ఎస్, మిత్ర, ఇది ఫ్యూచరిస్టిక్ హ్యూమనాయిడ్ రోబో. అంటే అచ్చు మనిషిని పోలినట్టు ఉండే, మనిషిలాగా ఆలోచించగలిగే ఒక రోబో. నరేంద్ర మోదీ, ఇవాంకా ట్రంప్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు పర్సనల్గా ఈ రోబోలే గ్రీట్ చేసినాయి. హాయ్ సార్, వెల్కమ్ మన నరేంద్ర మోదీ సార్ అని చెప్పి అలా వెల్కమ్ చెప్పింది ఈ రోబోలే. సో ఈ హ్యూమనాయిడ్ రోబోని చీఫ్ గెస్ట్లు లాంచ్ చేశారు ఈ 3 డే సమ్మిట్లో. 27 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు జరిగిన ఈ సమ్మిట్లో ఇదే మెయిన్ అట్రాక్షన్గా నిలిచింది. అయితే అసలు ఈ రోబో ప్రత్యేకతలు ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, మరవన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడే కదా రేపు పొద్దున మీరు వాళ్ళ గురించి గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళు ఏమన్నా ఈ వర్క్షాప్స్ లాంటివి నిర్వహిస్తున్నారా, మనం అక్కడికి వెళ్ళి ఏమైనా నేర్చుకోవచ్చా, ఇవన్నీ కూడాను మీరు తెలుసుకోగలుగుతారు. సో ఎవరైనా ఆస్పైరింగ్ రోబోటిక్స్ వాళ్ళు చదవాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి. మిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోని బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఇన్వెంటో రోబోటిక్స్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఇందులో మన తెలంగాణ కుర్రాడు ఒక అతను భరత్ కుమార్ అనే అతను కోఫౌండర్. ఇతను వరంగల్ నుంచి, అంటే వరంగల్ నుంచి తన ఈ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 11 మెంబర్ టీంలో ఈయన కూడా ఒక అతను. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 7 ఏడాది పాటు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి 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 మొత్తానికి ఈ కాన్సెప్షువల్ లాంచ్ కోసం అని చెప్పి ఈ రోబోని తయారు చేశారు. మిత్ర అనేది స్పెషల్లీ ఇన్వెంటో రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఒక స్పెషల్లీ ప్రోగ్రామ్డ్ రోబో. అయితే ఇదేంటంటే గెస్ట్లని గ్రీట్ చేయడము ఇలాంటివే కాకుండా అది వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కూడా అవ్వగలదు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మాట్లాడితే అది మీకు చక్కగా సమాధానం చెప్పగలదు, మీరు ఏం మాట్లాడినా, ఎనీథింగ్ అండర్ ది స్కై. అయితే అసలు మరి దీన్ని ఎలా తయారు చేశారు అని అంటే గనక రెయిన్ఫోర్స్డ్ ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇది 5 ఫీట్ల ఎత్తు అండ్ ఎదుటి మనిషి ఫేస్ని, వాళ్ళ స్పీచ్ని బట్టి వాళ్ళని గుర్తుపట్టగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక వాయిస్ కానీ ఒక ఫేస్ కానీ ఫీడ్ చేస్తే వాళ్ళు ఎవరు అనేది చక్కగా పేరు పెట్టి మరీ పిలుస్తుంది. అది నరేంద్ర మోదీని కనుక మనం ఫీడ్ చేస్తే ఆ రోబోలో ఆయన ఎదురవ్వగానే హాయ్ నరేంద్ర మోదీజీ హవర్ యూ అన్నట్టుగా అనమాట. అంటే ఆ ఫేస్ ఎదురుగుండా కనపడితే రికగ్నైజ్ చేయగలదు, అలాగే వాయిస్ కూడా, అలాగే అది హ్యూమన్స్తో ఇంటరాక్ట్ కూడా అవుతుంది. మెయిన్ ఈ రోబోని తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టే అని చెప్తారు. ఇది గెస్ట్లను వెల్కమ్ చేయడంతో పాటు మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంది, వాళ్ళతో డిస్కస్ చేస్తుంది, గ్రూప్ డిస్కషన్లో దీన్ని కూర్చోబెట్టచ్చు, చక్కగా తెలివిగా డిస్కస్ చేస్తుంది మనలా కాకుండా, అంటే ఒక టాపిక్లో నుంచి ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోకుండా. అలాగే ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడాను ఆ సపోర్ట్ని అది అందిస్తుంది. ఏదైనా ఒక కంటెంట్కి సంబంధించి సపోర్ట్ కావాలంటే. అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే మెయిన్, ఇది ఒకవేళ మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయమంటే మీ బదులు అది ట్వీట్ కూడా చేసి పెడుతుంది. ట్వీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా క్రిస్ప్ పదాల్లో, చాలా అలత్తి పదాల్లో, చాలా తక్కువ మ్యాటర్లో, సూక్ష్మంలో మోక్షం చెప్పగలగాలి, అలాంటివి కూడా అది చేయగలదు. మెయిన్ ఏంటంటే ఒక చిన్న సైజు గ్యాదరింగ్ని కూడా అది హోస్ట్ చేయగలదు. అంటే ఎంసీ లాగా అనుకోండి, ఇంచుమించు వాళ్ళకి సాంగ్స్ ప్లే చేస్తూ, పిక్చర్స్ అవి క్లిక్ చేస్తూ, ఫోటోలు తీస్తూ, గెస్ట్లను ఎంటర్టైన్ చేస్తూ, అలా చక్కగా సమర్థవంతంగా ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని అది ట్యాకిల్ చేయగలదు. ప్రస్తుతం దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద కెనరా బ్యాంకులో మెయిన్ బ్రాంచ్లో బెంగళూరులో ఇప్పుడు ఈ మిత్ర అనేది అక్కడ పెట్టారు. కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో బెంగళూరులో ఇది కస్టమర్స్ని డీల్ చేస్తూ ఉంటుంది, అసిస్ట్ చేస్తూ ఉంటుంది. హలో సార్, మీకు ఏం కావాలి, అటువైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్ళండి అని అలాగన్నమాట. సో ఈ రోబోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్వెంటో రోబోటిక్స్ ఏమో ఏంటంటే ప్రోగ్రామ్స్ అవన్నీ తయారు చేసి వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళు దానికి సపోర్ట్ చేసి ఓకే దీనికి ఇవి ఇవి చేయండి, మార్పులు చేర్పులు అని వాళ్ళు చెప్తారు. ఈ రోబోట్స్ని బిల్డ్ చేసి మిగతా ఏదైనా ఈవెంట్లకి, ఫంక్షన్లకి రెంట్కి ఇవ్వాలని కూడా వీళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ భరత్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ సహాయంతో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి మిగతా వాటికి కూడా యూజ్ చేయాలి అన్న ఆలోచన ఒకటి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఈ మొహాన్ని కూడా, ముఖ కవళికల్ని, ముఖాన్ని గుర్తుపట్టి రికగ్నైజ్ చేసి మరీ మాట్లాడగలిగే ఈ ఫ్యూచరిస్టిక్ రోబో ఇప్పుడు, అంటే ఈ యొక్క సెంచరీలో వన్ ఆఫ్ ది రెవల్యూషనరీ ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండియన్ రోబోటిక్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంతవరకు ఇదే సంచలనమైనటువంటి ఒక పెను మార్పు అని చెప్పొచ్చు. దీనికి జీఎస్లో అసలు లౌడెస్ట్ అప్లాజ్ వచ్చింది. ఈ రోబోస్ ఇలా మాట్లాడి అందరినీ ఎంగేజ్ చేస్తూ అలా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, హాస్పిటాలిటీ సెక్టర్స్ ఉంటాయి కదా, హోటల్స్ కానీ ఆఫీసెస్ కానీ ఇంకేదైనా, ఇదిగో ఇప్పుడు ఈ జీఎస్ లాంటి ఈవెంట్స్ కానీ, ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా పెళ్ళిళ్ళు అవి ఉన్నాయనుకోండి, చాలా మటుకు ఏమవుతుందంటే అతిథులు సరిగ్గా పలకరించలేదని చెప్పి చాలా అలిగే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మంచి చెక్ పెట్టేసి హ్యాపీగా ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించి వాళ్ళకి ఏం కావాలో అది అసిస్ట్ చేస్తూ, హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా అయితే ఉంటుందో అవన్నీ చక్కగా చేస్తూ తలనాలికలో ఉంటుంది, ఏమంటారు కదా. సో ఇలాంటిది మనకు కూడా వస్తే చక్కగా చిట్టి రోబోలాగా ఇంట్లో పనులన్నీ చేసేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. సరే, ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, దిస్ ఇస్ రజని. You are now listening to Mind Media, the voice of India.
Mind Media శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా విచిత్రమైన విషయం, కాకపోతే ఏంటంటే ఎస్ ఇలాంటిది ఒకటి ఉండాలి. అసలు ఆ విషయం ఏంటో చెప్పకుండా ఇలాంటిది ఒకటి ఉండాలంటే మాకేం అర్థమవుతుంది వెన్నెల అనే కదా మీ డౌట్. చెప్తున్నా, పాయింట్లోకే వస్తున్నా. కొత్తగా చైనా ఒక కొత్త వినూత్నమైన ప్రక్రియను ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తుంది. అదేంటి అంటే సోషల్ క్రెడిట్. ఎస్, సోషల్ క్రెడిటా అంటే ఏంటి అంటారా? చైనాలో దేశభక్తి, మంచి సత్ప్రవర్తన, మంచి నిజాయితీ, హ్యుమానిటీ, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా హెల్పింగ్ నేచరు ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ ఎంత ఉన్నాయి, ఎంత పాడల్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడమే ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్. ఏంటి అని అంటే చైనాలో ఉన్న అందరినీ వాళ్ళ నిజాయితీనో వాళ్ళ అంటే దాని ఏమంటారు ట్రస్ట్ వర్దినెస్ని రేట్ చేస్తుంది. స్టార్స్ మనకి కనుక అప్రైజల్లో మామూలుగా 4 స్టార్లు మామూలుగా ఉండేది 4, అందులో 2, 2.5, 3, 3.5, 4 అనుకోండి. బాగా పనిచేసే వాళ్ళకి ఎక్సీడింగ్ అని అంటే కనుక 4, లేదు సూపర్ అని అంటే కనుక 3.5, మీట్స్ ఎక్స్పెక్టేషన్ అంటే 3, ఏదో బియాండ్ ఇంకొంచెం మెరుగవ్వాలి అంటే 2.5, అసలు వేస్ట్ అంటే 2. ఇలా మనం వేస్తాం కదా రేటింగ్స్. అలాగే ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డుల్లో వాటిలో కూడాను A+1, A+, A ఇలా ఉంటాయి కదా. అలాగ చైనాలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఆ చైనాలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడాను రేటింగ్ ఇస్తారనమాట. అయితే ఏమవుతుంది రేటింగ్ ఇస్తే? ఇదే కదా నెక్స్ట్ క్వశ్చన్. సో వాళ్ళకి అసలు రేటింగ్ అంటే ఏంటి, ఎలా ఇస్తారు అంటారా? ఇప్పుడు మనకి ఈ ఆధార్ ఎనేబుల్ సిస్టమ్ ఉంది. మీరు గ్యాస్ బుక్ చేయాలన్నా ఆధార్ కావాలి, పాస్పోర్ట్ అన్నా ఆధార్ కావాలి, అసలు మీకు రేషన్ కావాలన్నా ఆధార్ కావాలి, మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కాలేజీలో అడ్మిషన్ కావాలన్నా ఆధార్ కావాలి, అసలు ఆధారం సర్వ విద్యానం అన్నట్టు ఆధారం సర్వ పని కార్యానం అని చెప్పొచ్చు. అదే ఈ ఆధార్ కార్డు మనకి. మరి చైనాలో కూడా ఇలాంటి ఒక సిస్టమ్ ఏదైనా పెడితే బాగుంటుంది. అది కూడా ఏంటి, ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా బ్యాంకుకి లోన్ అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ ఆధార్ కార్డు కొట్టంగానే మీ పాన్ కార్డు వస్తుంది, ఈ రెండింటిని అనుసంధానించమన్నారు కాబట్టి మీ పాన్ కార్డు కొట్టంగానే అందులో మీరు ఎంతెంత లోన్లు కడుతున్నారు, ఎంత ఈఎంఐ కడుతున్నారు, ఏంటి అసలు ఎప్పుడైనా డిఫాల్ట్స్ ఉన్నాయా, చెక్ బౌన్సులు ఉన్నాయా, మీరు గుడ్ పేయరా కాదా, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సోషల్ క్రెడిట్ సిస్టంలో చైనీస్ సిటిజన్స్ అందరికీ కూడాను వాళ్ళ పోలీస్తో వాళ్ళు ప్రవర్తించే తీరు, బ్యాంకింగ్లో వాళ్ళు ప్రవర్తించే తీరు అంటే లోన్లు సరిగ్గా కడుతున్నారా లేదా అనేది, ఉద్యోగంలో వాళ్ళు ప్రవర్తించే తీరు, సోషల్ మీడియా రికార్డ్స్లో వాళ్ళు ప్రవర్తించే తీరు, అంటే ఒక్కొక్క దానికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ పోలీస్ అనేది ఎలా చెప్తారంటే వీళ్ళు సిగ్నల్ జంప్ అయ్యారనుకోండి, అసలు జంప్ అవ్వకూడదు, పాయింట్ నెంబర్ వన్. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా అర్జెంట్ వచ్చి జంప్ అయితే కనుక పోలీసులతో వీళ్ళు ఎలా ప్రవర్తించారు, లంచం ఇవ్వడానికి ట్రై చేశారా, లేదు చాలాన్ని కట్టి చక్కగా పద్ధతిగానే వీళ్ళు ఉన్నారా, లేకపోతే ఆ చూస్తే చూసాడులే మనం ఫాస్ట్గా తప్పించుకుంటే అంతే మంచిదని చెప్పి యాక్సిలరేటర్ రైజ్ చేసి సర్రమని వెళ్ళిపోయారా, అట్లాంటి వాటి మీద రేటింగ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్, ఏమన్నా చెక్ బౌన్సులు ఉన్నాయా, ఫ్రాడ్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంత ఇంత డబ్బులు, హ్యూజ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్అకౌంటెడ్ మనీ ఏమన్నా వీళ్ళ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా ఎక్సెట్రా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, ఫ్రీక్వెంట్ జాబ్ హాపింగ్స్ ఉన్నాయా, ఉంటే జాబ్లో ఏదైనా ఫ్రాడ్స్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా చిన్న స్కామ్స్ లాంటివి ఏమైనా చేశారా ఏంటి, లేదు సూపర్ ఎంప్లాయీ అని పేరు తెచ్చుకున్నారా, సోషల్ మీడియాలో ఎలా ఉంటున్నారు, యాంటీ గవర్నమెంట్గా ఏమైనా పోస్టులు పెడుతున్నారా, చిచోరాగా ఏమైనా పోస్టులు పెడుతున్నారా, గూగుల్లో ఏమైనా పిచ్చి పిచ్చి ఇవన్నీ డౌన్లోడ్ చేసి చూస్తున్నారా, లేదు అసలు సర్చ్ చేస్తున్నారా, ఒకటి కాదు అన్ని విధాల. ఇంకెలాగంటే మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక స్పయింగ్ లాగా అనుకోండి, మీకు మనీ లోన్స్, ట్రావెల్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏది కావాలన్నా. మనీ లోన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒక ఇల్లో కారో ఏదైనా సరే మనం ప్లాన్ చేస్తాం, చేసినప్పుడు మరి దానికి తగ్గట్టుగా లోన్ కావాలనుకోండి. మామూలుగా మనం చూడండి, ఎప్పుడైనా నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవుతుంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారు, ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి వీళ్ళంతా, మీ పాస్పోర్ట్ దుమ్ము కొట్టుకుపోతుందా, మీరు ఆల్రెడీ పాస్పోర్ట్ తీసుకుని ఎన్నో ఏళ్ళైనా కూడాను మీరు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారా, ఎందుకు మరి మీ పాస్పోర్ట్ని అలా దుమ్ము పట్టేలా చేస్తారు, దురపండి, నేడే మా పర్సనల్ లోన్ తీసుకుని హ్యాపీగా మీకు కావాల్సిన మీ డ్రీమ్ ప్లేస్కి వెళ్ళండి, అది ఇది అని చెప్పి మనల్ని రెచ్చగొడతారు. అక్కడి నుంచి మనం అబ్బో అసలు అవును ఇది ఒకటి ఉంది కదా ఫెసిలిటీ అని చెప్పి మనం ఓ వెళ్ళిపోతాం, రైట్. ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకోలేక ప్రాబ్లం అవుతుంది. అయితే అసలు అలాంటి లోన్స్ రావాలి అన్నా కూడా ముందు కొంచెం అంటూ మనకు ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. సో నీకు జీతం ఎంతన్నా రాని ప్రాబ్లమే లేదన్న, నీ జీతానికి నీకు వచ్చే లోన్కి సంబంధమే లేదు, మేము ముందు మీ ప్రవర్తన చూస్తాము ఆ తర్వాతే మీకు ఇస్తాము అంటున్నారు చైనా వాళ్ళు. ఎస్, అండ్ ట్రావెల్ కానీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానీ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ రావాలన్నా, ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే ఫ్లైట్స్ అయినా ఏవైనా సరే, మొత్తానికి వీళ్ళకి ఈ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో అది ఏబిసిడి అని రేటింగ్స్ ఇస్తారు, అందులో మంచి రేటింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటివన్నీ కూడాను ఫెసిలిటీస్ ఉంటాయి. ట్రావెల్లో మంచి సీట్ కావాలన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో మనకి ఏదైనా ఒక మంచి జాబ్ రావాలన్నా, మంచి చదువు రావాలన్నా, అంటే ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ రావాలన్నా, వేటికైనా సరే ఈ రేటింగే ఉపయోగపడుతుందిట. అసలు ఏమన్నా తెలివితే అట్లా సరే, అసలు ఇది ఏ ప్రాతిపదికన ఇస్తారో ఇవన్నీ కూడా నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్. Thank you.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను చెప్తున్నాను కదా, చైనాలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే, చైనాలో ఉన్న సిటిజన్స్ ఎవరైనా సరే మంచి రేటింగ్స్ తెచ్చుకున్న వాళ్ళకే మంచి మంచి ప్రభుత్వ పథకాలే కానీ లేకపోతే ప్రైవేట్ అయినా సరే వాళ్ళకి మంచి మంచి ఇంక్రిమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. దీనికి వాళ్ళు ఒక డేటాబేస్ని సెలెక్ట్ చేస్తున్నారు, అంటే నేషనల్ డేటాబేస్ అని ఒక డేటాబేస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. 2020 కల్లా ఆ డేటాబేస్లో మొత్తం చైనాలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా అప్పుడు వాళ్ళకి డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి చేసినా కూడా, అంటే ఏం చేసినా ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎవరు ఎక్కడుంటారు ఏంటి వాళ్ళ ఆదాయం ఎంత వాళ్ళ అలవాట్లు ఏంటి ప్రతి ఒక్కటి చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఆ డేటాబేస్లో తోసేస్తారు. కోర్టు ఏమైనా కేసులు ఉన్నాయా, పోలీసు బ్యాంకు ట్యాక్స్ సరిగ్గా కడుతున్నారా లేదా, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది రికార్డ్స్ ఇవన్నీ కూడా. స్మార్ట్ ఫోన్స్, ఈ కామర్స్, సోషల్ మీడియా, తర్వాత ఇవన్నీ డేటా కంపైల్ చేసుకుని ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడాను అందులో వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కంపెనీ అసైన్ చేయబడి ఉంటుంది అనమాట, ఇలాంటి ఒక స్కోర్ బేస్డ్ రికార్డ్ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ప్రతి కంపెనీ ప్రతి సిటిజన్ గురించి అక్కడ వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటివి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ కమర్షియల్ సోషల్ లీగల్ క్రెడిట్స్ అన్నీ కూడాను వీళ్ళకి క్రెడిట్స్ డెబిట్స్ సేమ్ మన బ్యాంక్ అకౌంట్ లాగే మొత్తం అంతా ఉంటుంది. ఎవరికైతే మంచి గుడ్ ప్రవర్తన ఉండి మంచి రేటింగ్స్ ఉంటాయో వాళ్ళకి గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ పరంగా వాళ్ళకి ఏమైనా రావాల్సిన ఉంటే అవన్నీ కూడాను వీళ్ళకి వస్తాయి. ఒకవేళ వీళ్ళ రిక్వైర్మెంట్స్ వీళ్ళ రేటింగ్స్ మీట్ అవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి, అంటే వీళ్ళ సోషల్ నార్మ్స్ ప్రకారం వాళ్ళు కనుక కంప్లై అవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి ఇవి కూడా రావు, అంటే బెనిఫిట్స్ కానీ అలాంటివి. సౌత్ చైనాలో ఆల్రెడీ 2010 ఒక పైలట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ఇదే విషయం మీద. సో అది ఏంటంటే ఒక సోషల్ క్రెడిట్ సిస్టమ్ కింద పాయింట్స్ ఇస్తూ ఉంటారు, 1000 పాయింట్లు వాళ్ళు ఇస్తారు మ్యాక్సిమం. 1000 పాయింట్లు వస్తే నేషనల్ ఆనర్ ఇస్తారు, అంటే మోడల్ సిటిజన్ లేదా మోడల్ వర్కర్ అయితే కనుక ఇంకొక 100 పాయింట్లు యాడ్ అవుతాయి. సో అప్పుడు ఇలా ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. అసలు బేసిక్గా ఉండేది 1000, ఒకవేళ రెడ్ లైట్ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి కేసులు ఏమన్నా ఉంటే కనుక 50 పాయింట్లు మైనస్ అవుతాయి, ఏది ట్రాఫిక్ రూల్స్ పరంగా చూసుకుంటే, అప్పుడు సిగ్నల్ జంప్ అయినా ఏవైనా కూడాను. అలాగే ఇంటర్నెట్లో ఏదైనా పిచ్చి పిచ్చివన్నీ సర్చ్ చేయడము లేకపోతే అలాంటివి ఏమైనా చూడడము అలాంటివి ఏమైనా జరిగితే కనుక అప్పుడు మళ్ళీ నెగిటివ్ ఉంటుంది 150 పాయింట్స్ అలా. సో ప్రతిదానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటూ ఉంటుంది. బేస్డ్ ఆన్ దాట్ ABCD అని చెప్పి 4 లెవెల్స్లో సిటిజన్స్ని సెగ్రిగేట్ చేస్తారు. ఏ గ్రేడ్స్ ఏంటంటే మంచి అసలు క్వాలిటీ అన్నమాట, ఇంకా కంప్లీట్ ఏదో రాముడు మంచి బాలుడు టైప్లో ఉండే వాళ్ళకి ఈ ఏ గ్రేడ్ ఇస్తారు. వాళ్ళకి ఫుల్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో వాళ్ళు, అంటే ఒక హైలీ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సే సపోజ్ ఒక బ్రిక్స్ బ్యాంకుకి ఏదన్నా ఒక మంచి చైర్మన్ పదవో ఇలాంటివి ఏమైనా మంచి అసలు ఏ గ్రేడ్ అంటే ఇంకా చైనాలో వీళ్ళు టాపెస్ట్ తోపెస్ట్ అన్నమాట. సో వాళ్ళకి ఏ గ్రేడ్ క్వాలిటీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడాను మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్, మంచి మంచి వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఇష్టం లేకపోతే కనుక ప్రొఫెషనల్ సపోర్ట్ ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక మంచి ప్రిఫరల్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. వీళ్ళని ప్రతిదానికి వీళ్ళని కాంటాక్ట్ చేయడము, ఏంటి ఏం జరుగుతుంది, ఎలా ఏదైనా చిన్న బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కనుక అవి వాళ్ళకి ఇవ్వడము ఇలాంటివి అన్నమాట. సో అలాంటి ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి అప్రూవల్స్ అన్నీ తొందరగా ఇవ్వడము అలా అన్నమాట. అయితే ఒకవేళ డీ గ్రేడ్లో కనుక మీరు ఉన్నారు అని అంటే సామాజికంగా మీరు కంప్లీట్లీ వెలివేయబడ్డట్టు అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ఒక సోషల్ బెనిఫిట్స్ కావాలన్నా కూడాను మిమ్మల్ని అసలు పక్కన నెట్టేస్తారు. అంటే మీకు ఎటువంటి సోషల్ బెనిఫిట్స్ రావు, మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేస్తారు వాటిల్లో నుంచి. సో ఒక ఏదో ఆడ్ మ్యాన్ అవుట్ లాగా లేకపోతే నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఒక పర్సన్ లాగా ఉండాల్సి వస్తుంది. ఇది ఎందుకు ఇలాగా అని అంటే కనుక ఇట్లాంటి అసలు ఎవరైనా ఇలా పెడతారా, ఎవరి మెంటాలిటీ వాళ్ళది అది కనుక మీరు ఏమన్నా అనుకుంటూ ఉంటే లెట్ మీ టెల్ యూ, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సిన్సియారిటీ మెయిన్ ఒక మోటోగా ఉన్నటువంటి, సిన్సియారిటీని ఒక కల్చర్గా ఒక ట్రెడిషన్గా భావించేటటువంటి సొసైటీని నిర్మించాలి అన్నదే వీళ్ళ ప్రధాన ఉద్దేశ్యం. సో అలాంటి సిన్సియర్ జనాలకి మాత్రమే మంచి ఫలాలు అందాలి గవర్నమెంట్ తరఫు నుంచి. మిగతా వాళ్ళందరూ కూడాను ఏంటంటే వాళ్ళంత సీరియస్ కాదు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చి ఇంకా వాళ్ళని పాడు చేసే కన్నా కూడా ఒక సొసైటీలో పీస్ ప్రివైలింగ్ పర్సన్గా లేకపోతే ఒక హార్మోనియస్ పర్సన్గా ఉంటే అలాంటి వాళ్ళ వల్ల చైనీస్ మార్కెట్ ఇంకొంచెం ఎదుగుతుంది, వాళ్ళు ఇంకొంచెం దేశాన్ని ముందుండి నడిపిస్తారు. అలాంటి వాళ్ళ చేతుల్లో దేశం మంచి ఒక ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది, ఏదో మామూలుగా అల్లటప్పగా అందరూ ఉన్నట్టు ఉండడం కాకుండా అని వాళ్ళ ఉద్దేశం. అయితే దీనికి మెయిన్ ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఇంటర్నెట్ ప్లస్ చైనా పెట్టుకున్న పేరు. కానీ క్రిటిక్స్ దీన్ని ఒక 21st సెంచరీ పోలీస్ ఫోర్స్ అన్నట్టుగా, అంటే 21st సెంచరీలో ఇలాంటి ఒక పోలీస్ స్టేట్ ఏదైతే ఉందో ఆ పేరుతో వ్యవహరిస్తే బాగుంటుంది ఇంటర్నెట్ ప్లస్ కాకుండా అని వాళ్ళు అభిప్రాయం, క్రిటిక్స్ అభిప్రాయం. సరే ఎవరి అభిప్రాయం ఏదైనా కూడా పేరులో ఏముంది కదా, 2020 కల్లా ప్రతి చైనీస్ సిటిజను ఈ నేషనల్ డేటాబేస్లో వాళ్ళ పేరు నమోదు చేసుకుని వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏమైనా రికార్డ్స్ అవి ఇవి ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి. చెప్పకపోయినా వీళ్ళ పేరు కొడితే వచ్చేటట్టు వాళ్ళు ఆల్రెడీ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంతా తయారు చేసి పెట్టుకున్నారు. సో 2020 నుంచి అసలు మామూలుగా ఉండదు, ర్యాంకు వేయడమే అన్నమాట చైనా వాళ్ళందరికీ ఏబిసిడీలే. సో అలా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ని రూపొందించారు అండ్ వీళ్ళొక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇదేదో బాగుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు మేబీ ఇలాంటి సిస్టమ్ ఏదైనా వస్తే మనకు కూడా ఏంటంటే ఒక ఇప్పుడు ఒక చట్టం ఉందండి, సిగ్నల్ జంప్ చేయకూడదు లేకపోతే తాగి నడపకూడదు అని, ఎవరు పట్టించుకుంటున్నారు? కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి ఇవ్వము అని అంటే కనుక ఖచ్చితంగా పట్టించుకుంటారు. సో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక ఇప్పుడు ఒక బిజినెస్ ప్లాన్ చేయడము ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి లైసెన్స్లు అవి రావాలంటే ఇలాంటి ఏ నెగిటివ్స్ లేకుండా ఉండాలి అని అంటేనే కనుక వస్తాయి అని చెప్పే మాట అయితే మేబీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారేమో. మనకు కావాల్సింది బేసిక్గా దేశం పురోగతి చెందడం, మన సంఘం మన చుట్టూ ఉన్న జనాలు మంచిగా ఉండడం. సో దానికి ఇప్పుడు నిర్భయ చట్టం అని అంత ఇదిగా పెట్టారు, తర్వాత ఏమైంది, ఏమన్నా ఆగినాయా? సో చట్టాలు చేయడం వేరు, దాన్ని పాటించడం వేరు. సో అలా చట్టాన్ని అమలు పరచాలి అని అంటే కనుక ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ కనుక పెడితేనే బాగుంటుందేమో అని నాకు అనిపించింది పర్సనల్లీ. అదనమాట, ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాం.
కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను కించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము,
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.
శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే, శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే, ఉద్యానమున వీర విహారమే, ఉద్యానమున వీర విహారమే, చలికడము శౌర్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి కలవరము.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మొన్న ఏదో చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్ కనపడిందండి. అదేంటంటే మామూలుగా కార్టూనిస్ట్లకి ఏంటంటే మామూలు మనకైతే కనుక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, వాళ్ళకైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు, లేదా ఫ్రీడమ్ ఆఫ్ డిపెక్టింగ్ వాట్ దే థాట్ అని కూడా చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటంటే తమిళనాడులో తిరునల్వేలిలో ఎస్సాకి ముత్తు అనే ఒక లేబర్ అతను ఒక వడ్డీ వ్యాపారి దగ్గర 1.45 lakhs లోన్ తీసుకున్నాడు. వడ్డీ రేటు ఎంత ఉందంటే 2 lakhs తిరిగి కట్టినా కూడా ఇంకా అసలు అప్పు తీరట్లా. సరే వడ్డీ వ్యాపారేమో నువ్వు ఇంకా అప్పు తీర్చట్లేదు తీర్చట్లేదు అని చెప్పి ఓ తెగ పీడించాడు. సరే అతనేమో ఈ వడ్డీ వ్యాపారికి వ్యతిరేకంగా కలెక్టర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 times కంప్లైంట్ ఇచ్చాడు. అయినా కూడా ఏ మాత్రం అసలు కలెక్టర్ నుంచి రెస్పాన్స్ లేదని వాళ్ళ తమ్ముడు చెప్పాడు అనుకోండి. ఈ ఎస్సాకి ముత్తు అక్టోబర్ 23న తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రిమిసెస్ లో తన భార్య ఇద్దరు పిల్లలకి నిప్పు పెట్టి తను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరే మరీ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు కూడా నిప్పు పెట్టేసరికి పాపం చాలా మంది చాలా బాధపడ్డారు ఆ చుట్టుపక్కలున్న జనాలు. అయితే మద్రాసులో ఉండే జి బాల అనే ఒక కార్టూనిస్ట్ కూడా ఆ ప్రిమిసెస్ లోనే ఉన్నాడు. అతను ఈ బాధ తను మరి ఎట్లా చెప్పుకోవాలి, ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా ఏదైనా సరే బయటకు వచ్చేసో, ఆ బాధని ఒక కార్టూన్ రూపంలో వెళ్ళగక్కాడు. ఓ చిన్న పిల్లాడి శవం కాలుతూ ఉంటే ఆ జిల్లా డిఎస్పి కలెక్టరు ముఖ్యమంత్రి చూస్తూ ఉంటారు. వాళ్ళ అంటే వాళ్ళు ఏం చేయలేని వాళ్ళ అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోలేని వాళ్ళ బలహీనతను వెక్కిరిస్తూ ఈ చావుల వల్ల వాళ్ళ పరువు పోయింది, కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా మిగలలేదనే అర్థంలో ఈ జి బాలనతను ఆ కార్టూన్లో వాళ్ళకి కరెన్సీ నోట్స్తో తయారు చేసిన గోచీలు పెట్టాడు. ఆ కార్టూన్లో, దాన్ని తను తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. వెంటనే గవర్నమెంట్లో కూడా కొంచెం కదలిక వచ్చింది. లేబర్ మాట అట్లా ఉంచు, ఫస్ట్ అసలు ఈ కార్టూన్ వేసిన వాడిని పని బట్టు నువ్వు అని చెప్పి గవర్నమెంటు ఆ కార్టూన్ ఎవరైతే వేశారో అతన్ని వెతికే పనిలో పడ్డారు, అరెస్ట్ కూడా చేశారు. అట్లా అరెస్ట్ చేయడానికి వాళ్ళకి వచ్చిన ఒక మెయిన్ వెపన్ ఏంటయ్యా అంటే ఒక లెటర్. ఆ కార్టూన్ చూసి ఆ జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి, అతను ఇది చాలా ఆఫెన్సివ్గా డిరోగేటరీగా డీమీనింగ్ కార్టూన్గా ఉన్నది, సో ఇది గీసిన అతని మీద నేను కేసు పెడదామనుకుంటున్నాను అని తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్కి ఒక లెటర్ రాశాడు. కేసు పెడదామనుకుంటున్నాను అని కలెక్టర్ కేవలం లెటర్ మాత్రమే రాశాడు అంతే, అది కూడా అక్కడ ఉన్న క్రైమ్ బ్రాంచ్కి. అంతే తప్ప కేసు పెడుతున్నానని ఒక పిటిషన్ దాఖలు చేయలేదు, కోర్టుకి వెళ్ళలేదు, ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇలా రాద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అంతే. అది చాలు అనుకున్నారు పోలీసులు. అర్జెంటుగా బాలాకి వ్యతిరేకంగా సిపిసి సెక్షన్ 501, ఐటీ చట్టం 67, ఈ రెండు సెక్షన్ల కింద నవంబర్ 1న ఎఫ్ఐఆర్ తయారు చేసి చెన్నై వెళ్ళి నవంబర్ 5న తెల్లారుతుండగా బాలాన్ని అరెస్ట్ కూడా చేశారు. అండ్ రూల్స్కి విరుద్ధంగా అతని సెల్ఫోన్ లాక్కుని ఎవ్వరికి ఫోన్స్ కూడా చేయకుండా కంట్రోల్ చేశారు. ఈ సినిమాలో చూపిస్తారు కదా, పోలీస్ స్టేషన్లు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉంటారు, ఎక్కడ ఒక చోట ఉంచారు, అలా చాలా పోలీస్ స్టేషన్లు తిప్పి 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 చివరికి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయన బెయిల్ ఇవ్వబోతే వీళ్ళేమో అడ్డుకున్నారు. చివరికి జడ్జు ఆయనకు బెయిల్ ఇచ్చాడు. కలెక్టర్ తప్ప మిగతా ఇద్దరు కూడా దీని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలా. అసలు ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఫిర్యాదు చేయాలి అనుకుంటే కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సెషన్స్ కోర్టులో పరువు నష్టం మీద దావా వేయచ్చు. కానీ ఇక్కడ కలెక్టర్ ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నాను ఒక లెటర్ మాత్రమే రాశాడు తప్ప ఎటువంటి పిటిషన్ వేయలా. అసలు వెంటనే పోలీసులు వచ్చేసి ఈ బీభత్సం అంతా చేశారు. మద్రాస్ హైకోర్టు వాళ్ళ మధురై బెంచ్ వాళ్ళు ఈ కేసులో నవంబర్ 15న 4 వారాల పాటు ఇన్వెస్టిగేషన్స్ని స్టే చేసింది. బాలా కార్టూన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇదివరకు కూడా కరుణానిధి, ఖుష్బు వీళ్ళ గురించి కూడా ఇలాంటి అసభ్యమైన కార్టూన్సే వేశాడు. దీంట్లో కూడా ఆ ఆఫీషియల్స్కి అండ్ చీఫ్ మినిస్టర్కి కొంచెం బట్టలు వేసుంటే అయిపోయేది, అంతే తప్ప పెద్ద అందులో పెద్ద ఇష్యూ చేయాల్సిందేముంది అంటున్నారు కొందరు కార్టూనిస్టులు, కాలమిస్టులు. బేసిక్గా చాలా దేశాల్లో మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఏదైనా ఒక ప్రొటెస్ట్ చేయాలి అంటే కనుక నగ్న ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా మరీ నగ్న ప్రదర్శనలు కాకపోయినా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఉంటారు సెమీ న్యూడ్గా. అసలు ఎవరో చేస్తూ ఉంటారు వరకు ఎందుకండి, మొన్న తమిళనాడు ఫార్మర్స్ కూడాను ఢిల్లీలో అర్ధనగ్న ప్రదర్శన కదా చేసింది. మరి కానీ ఇది వీళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ ఈ లాజిక్లు ఏవి తమిళనాడు గవర్నమెంట్ దగ్గర పనిచేయవు. మీడియాని తొక్కి పెట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది తమిళనాడు గవర్నమెంట్. 1971 ఫిబ్రవరిలో డిఎంకేకి మెయిన్ సంస్థ ఏదైతే ఉందో అది ద్రవిడ కళగం సేలంలో రాముడు సీత నగ్న విగ్రహాలకి మెడలో చెప్పులు దండ వేసి ఊరేగించింది. తుగ్లక్ ఎడిటర్ చో రామస్వామి ఊరేగింపు జరిగిందని తన వారపత్రికలో రాస్తే అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అసలు అలాంటిది ఏం జరగలేదని బుకాయించాడు. వెంటనే నెక్స్ట్ సంచికలో చో ఆ ఊరేగింపు తాలూకు ఫొటోస్ కూడా వేశాడు. అది మార్కెట్లోకి వస్తుండగానే దాని సంగతి పసిగట్టి పోలీసులు ఆ పత్రిక ఎక్కడైతే పబ్లిష్ అవుతుందో ఆ ఆనంద వికటన్ అనే ప్రెస్ మీద దాడి చేశారు. ఆ ప్రెస్ వర్కర్లు అందరూ కూడాను పత్రిక కట్టల్ని అలా బయటికి విసిరేశారు అంతే. ఎట్లాగొట్లా ముందు అసలు బయటకంటూ వెళ్తే ఒకటి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా అది వైరల్గా వెళ్ళిపోతుందిలే అని చెప్పి కొందరు అవి పట్టుకుపోయి ఇంకొంచెం ఎక్కువ ప్రైజ్కి అమ్ముకున్నారు రేటు పెంచేసి. నెక్స్ట్ రోజు సంచికలో చో కరుణానిధి తన పత్రికకి సర్క్యులేషన్ ఏజెంట్గా పనిచేసినట్టు ఒక కార్టూన్ వేశాడు. అది కరుణానిధిని ఇంకా మండించింది. పైగా తర్వాత ఇలాంటి చీప్ పాలిటిక్స్ మీద తీసిన మొహమ్మద్ బీన్ తుగ్లక్ అని ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ థియేటర్స్ అన్నిటి మీద కూడా దాడి చేయించారు. కరుణానిధి తర్వాత అధికారానికి వచ్చిన ఎంజీఆర్ కూడా విమర్శల పట్ల చాలా అసహనం చూపడంతో అసలు ఎవరు తక్కువ కాదు చెప్పాలంటే అక్కడ ఎస్పెషల్లీ వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలను దొంగలుగా చిత్రీకరిస్తూ ఆనంద్ విఘటన పత్రికలో కార్టూన్ వేసినందుకు, దాని సంపాదకుడు బాలసుబ్రహ్మణ్యం మీద స్పీకర్ చేత కేసు పెట్టించి జైల్లో పెట్టించారు. బాలసుబ్రహ్మణ్యన్ జమినీ వాసన్ కొడుకు. సో ఎంజీఆర్ని హీరోగా పెట్టి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన వారం రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఎంజీఆర్ ఏదో పెద్ద నేను గంగా మీకేదో హెల్ప్ చేస్తున్నాను, మీకేదో చాలా అవుట్ రైడ్గా రెండు ఔదార్యం ప్రకటిస్తున్నాను అన్న టైప్లో అప్పుడు బిల్డప్ ఇచ్చి విడుదల చేయించారు. తన అరెస్ట్ని సవాల్ చేస్తూ బాలసుబ్రహ్మణ్యన్ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అతనికి మంచి ధైర్యానికి మెచ్చి 1,000 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. ఎంజీఆర్ వారసురాలుగా అధికారంలోకి వచ్చిన జయలలితకి కూడా మీడియా అంటే అరికాలి మంటనెత్తికెక్కుతుంది. తన ఫస్ట్ పదవి కాలంలో వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా తను 120 పరువు నష్టం దావాలేసింది. 2006లో అధికారంలోకి వచ్చిన కరుణానిధి ముఖ్యమంత్రి ఆఫీస్ ద్వారా అలాంటి దావాలు మళ్ళీ వేయడం మొదలుపెట్టాడు. 5 ఏళ్లలో 52 కేసులు వేశాడు తను. 2011 నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన జయలలిత మళ్ళీ అదే పద్ధతి కొనసాగించింది. 190 కేసులు వేయించింది. ప్రెస్ మీదే కాదు, ఆఖరికి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసులు బనాయించింది. ఆవిడ పోయినా కూడా అందుకనే ఎన్ని కేసులు అసలు ఇంకా అలాగా పెండింగ్లో నడుస్తూనే ఉన్నాయి. సో తన నుంచి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నేర్చుకున్నప్పుడు మరి తన వారసులైన ప్రస్తుత తమిళనాడు పాలకులు తన బాటలోనే కదా నడవాలి, నడవకుండా ఉంటారా? మీడియా వాళ్ళనే కాదు, ఆఖరికి ఎవరైనా కొంచెం ప్రొటెస్ట్ చేస్తూ ఉద్యమంలాగా ఏదైనా లేవదీస్తుంటే వాళ్ళని కూడా వేధిస్తూ ఉంటారు. సో బాలాని అరెస్ట్ చేయడానికి కరెక్ట్గా 1 రోజు ముందు అంటే నవంబర్ 4న తమిళనాడు గవర్నమెంట్ తిరునెల్వేలి జిల్లాలోనే సెమ్మాణి అనే ఇంకొక ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది. కూడన్కుళం అటామిక్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్కి తను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడు. ఐ మీన్ వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జాలర్లకి అతను హెల్ప్ చేస్తున్నాడు, అంటే తను కూడా ఉద్యమిస్తున్నట్టే. ఆ జాలర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కేసులు బనాయించింది. అయినా సరే కొంతమంది లాయర్ల గ్రూప్ ఒకటి వాళ్ళ పక్షాన సుప్రీంకోర్టులో ఇప్పుడు ప్రస్తుతం వాదిస్తోంది. సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని ఈ సెమ్మాణి వాళ్ళకి ఇస్తూ ఉంటాడనమాట. అందుకని గవర్నమెంట్ ఇతన్ని వేధింపులకు గురి చేస్తుంది. అతన్ని చితక్కొట్టి 2 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. నవంబర్ 13 వరకు అసలు కేసే పెట్టలేదు. యాంటీ మిథేన్ ప్రాజెక్ట్ ఫెడరేషన్ కన్వీనర్గా ఉన్న జయరామన్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ మీద 30 అక్టోబర్ దేశ సమగ్రతకి విఘాతం కలిగిస్తున్నాడని చెప్పి కేసు పెట్టారు. చెన్నై రామవరంలో హైవే మీద ఒక ఆలయం నిర్మిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేసిన నక్కీరన్ పొగలేంది అనే అతన్ని నవంబర్ 2 అరెస్ట్ చేశారు. సో ఏదో ఇప్పుడు ఒక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు కొంచెం మీడియాకి ఫ్రీడమ్ ఇస్తారు అనుకోవడానికి లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా తమిళనాడులో ఇదే పరిస్థితి. అంటే రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళకి అక్కడ అసలు పనిచేయదు. అదనమాట జరిగింది. మొన్న ఈ ఆర్టికల్ చూసినప్పుడు అనిపించింది, అంటే ఇలా ఉన్నదన్నమాట పరిస్థితి అని చెప్పి. మొత్తానికి ఇది ఇవాళ చిత్రం భడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భడారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
You are listening to Mind Media, శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
తెలుపన నా మనసిపుడే తెలుపన, తెలుపన నా మనసిపుడే తెలుపన.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం, డిసెంబర్ 6, 2017 నాటి కార్యక్రమం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits, with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.